దేవతల్ని మానవుల్ని ధ్వంసం చేయటం, వాళ్ళు శిక్షించబోయే సమయానికి అడుగును దాక్కోవడం చేసేవారు. దానితో దేవదానవులంతా హడిలిపోయి ఈ రాక్షసుల్ని, కాలకేయుల్ని మనం చంపకపోతే మనం సుఖంగా ఉండలేము, కానీ వాళ్ళని చంపడానికి వీల్లేకుండా వాళ్ళు నీళ్లలో దాక్కుంటున్నారు, వాళ్ళు నీళ్లలో దాక్కునే రాక్షసులు, మనం నీళ్లలో ఉండలేము, ఎలా అని అంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, సముద్ర జలమున్నంత కాలము ఈ కాలకేయుల వల్ల మనకి ప్రమాదం, ఈ సముద్రంలో నీళ్లు లేకుండా చేసేస్తే రాక్షసులకి దాక్కోవడానికి నీళ్లు ఉండవు, వాళ్ళు బయటపడతారు, అప్పుడు వాళ్ళని మేము చంపి మమ్మల్ని మేము రక్షించుకుంటాం, లోకాన్ని రక్షిస్తాం అన్నారు. అనగానే ఆయన పక్కపక్కనవి, సముద్రంలో నీళ్లు లేకుండా చేయటం నా వల్ల కాదు, సృష్టి అంటేనే నీళ్లతో ఉంటుంది, కానీ భూలోకంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కడే సముద్రంలో చుక్క నీరు లేకుండా చేస్తారన్నట. ఎవరు ఆయన అన్నారు దేవతలు, అగస్త్య మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరమశివ భక్తుడు, అంత గొప్ప శక్తి మరెవరికీ లేదు, ఆయన శివుణ్ణి ఉపాసన చేసి మొత్తం సముద్రాన్ని తాగే శక్తి సంపాదించాడు. మీరు ఆయన్ని పట్టుకోండగానే వాళ్ళంతా దేవతలంతా అగస్త్యం దగ్గరకు వచ్చి సముద్రం తాగిపెట్టు అన్నారట. ఏదో వాటర్ బాటిల్ తాగమని సుమా, వాటర్ బాటిల్ మొత్తం తాగమంటేనే మన వల్ల ఒకటి చుక్క తాగి మళ్ళీ పక్కన పెట్టుకుంటున్నాం, నిజంగా మనం సీసా సీసా తాగిపోవడం అయితే రోజు 5-6 సీసాలు తెచ్చుకోవాలనా, ఇంత చుక్క తాగి పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. అటువంటిది సముద్ర జలం అంతా తాగేయాలనగానే ఓ సంతే కదా నడవండి అన్నట్ట ఆయన. వాళ్ళని వెంట పెట్టుకుని సముద్రం దగ్గరకు వచ్చేట, సముద్రం దగ్గరకు వచ్చి ఇలా చెయ్యి చాచి, ఓయ్ సముద్ర జలమా వచ్చాయి చేతిలోకి అన్నాడు. మొత్తం సముద్ర జలం అంతా ఉష్ అంటూ చేతిలోకి వచ్చింది, ఇంత నీటి చుక్క కింద మారి, ఏ డ్రాప్ ఆఫ్ వాటర్, ఓంకేశివాయ స్వాహ అని ఆ ఒక్క చుక్క తాగేసేట. అది అప్పటి నుంచి గుటకాయ స్వాహ అని ఓ మొట్టకు మొక్కు పుట్టింది, ఒక్క దెబ్బకి గుటుక్కుని తాగేసేట ఆయన. దాన్ని ఏమన్నాడు అగస్త్య మహర్షి యొక్క గొప్పతనాన్ని ఎర్రాప్రగడ అరణ్య పర్వంలో రాస్తూ, అతి గాంభీర్య విభూతి ఏక చుడుకాహంకార నిశేష శోషిత పాదోధి పయస్కుడైన ముని తన మహామహిమతో, అతి గాంభీర్య విభూతి అంటే తన గొప్ప మహిమతో, ఏకపాద చుడుక ఒక్కే ఒక్క పుడిసిలి, పుడిసిలి అంటే తెలుసుగా ఇలా చెయ్యిని మడత పెడితే దాన్ని పుడిసిలి అంటారు, ఒక్క పుడిసిలిలోకి సముద్రం మొత్తం తీసుకొచ్చి దాన్ని గుటుక్కుని తాగి సముద్రంలో చొక్క నీరు లేకుండా సముద్రం యొక్క గర్వమును అణిచిన మహామనిషి అన్నాడు. పైగా నిశేష, పై ఇంత చుక్క కూడా లేదు సముద్రంలో, మొత్తం సముద్రంలో నీరంతా శేషము లేకుండా వచ్చిందిట. దానివల్ల సముద్రం ఏమైంది, శోషిత ఎండిపోయింది, సముద్రం మొత్తం ఎండిపోయింది అనమాట. ఇంకా అంతో ఎంతో నల్ల చెరువులో నీళ్ళనే ఉన్నాయి, అక్కడ లేకుండా తెల్లబోయింది మొత్తం సముద్రం అంతా. ఈ విధంగా మొత్తం నీరు చేతిలోకి తీసుకుని సముద్రం ఎండగట్టి ఒక్క గుక్కెడు నీళ్లు టుక్కు తాగాడు. ఇంకా రెండోసారి నారాయణాయ స్వాహ లేదు, మాధవాయ స్వాహ లేదు, అంతలా మొత్తం సముద్ర జలముని తాగేసిన మహాత్ముడు ఆయన. అంతటి మహామహిమ కలిగిన వాడు కూడా కాశీ విడిచిపెట్టడానికి ఎంత బాధపడ్డాడే, ఇంకా మిగతా వాళ్ళ సంగతి చెప్పేది ఉందండి. ఆయన చేసిన గొప్ప పనులు అన్నీ ఇంది ఇంకో ఊరి దేవుడు, ఈ ప్రపంచంలో అలాంటి విశేషములు మానవ మాత్రుడు చేయలేడు. అందుకే ఆయన ఎక్కడికైనా వెళ్ళాడంటే జనం వినయముగా నమస్కరించేవారట, ఆయన దగ్గర తల ఎగరేసేవారు కాదు. ఆయన చాలా గొప్పవాడు, ఎవడైనా అహంకారం చూపించాడా టిక్కని నెత్తి మీద ఒట్టిగా ముట్టి వాడిని శిక్షిస్తాడు. వినయముతో లోకశ్రేయస్సు కోసం పాటు పడితే ఆశీర్వదిస్తాడు. ఆయన ఏకకాలంలో రక్షణ చెయ్యగలడు, శిక్షణ చెయ్యగలడు. అందువల్ల ఆయన రక్షణ శిక్షణలు రెండింటిలో సమర్థుడు అన్నారు. అటువంటి మహాత్ముడిని చూచేట వింజపర్వతం ఉణికిపోయాడు. ఓరి నాయనోయ్, అగస్త్య మహర్షి వస్తున్నాడు, సముద్రం గుటుక్కుని తాగినవాడు, వాతాపి ఇల్వలుడు అనే ఇంత రాక్షసుల్ని సంహరించి లోకాన్ని రక్షించిన వాడు ఈయన. ఇటువంటి మహర్షి వచ్చినప్పుడు నమస్కరించకపోతే, వంగి సాష్టాంగ నమస్కారం చెయ్యకపోతే నా మొత్తం కొండంతా విధ్వంసం చేసి పారేయడు అనుకుని వెంటనే వంగిపోయి దండం పెట్టాడు. ఎలా దండం పెట్టాడు, దండవత్పతితో భోమౌ సాష్టాంగం భక్తిభావత, కర్ర పడినట్టు పడిపోయాడు ఆయన కాళ్ళ దగ్గర, వంగి నమస్కరించాడు. అందుకే ఆ వంగిన పర్వతం ఎంత పొడుగ్గా ఉందో చూడండి, ఇప్పుడు ఎక్కడో ఉత్తర భారతంలో మొదలై దక్షిణ భారతం దాకా వచ్చింది ఆ పర్వతం ఆ వంగడం వల్ల. అలా వంగి నమస్కరించాడు. వెంటనే అగస్త్యుడు భార్యా సమేతంగా దగ్గరకు వచ్చాడు. తం దృష్ట్వా నమ్రశిఖరం వింధ్యన్నామ మహాగిరిం,
ప్రసన్నవదన అగస్త్య ముని వింధ్యం అథా అబ్రవీత్. తనని చూడగానే వినయముగా వంగి నమస్కరించి లేవకుండా, తండ్రి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించు అన్న వింధ్యపర్వతాన్ని ప్రేమగా చూశాడు. ఆయన చూచి, కుమార వత్స అన్నాడండి ఆయన, వత్స ఏవన్ తిష్ట, కుమార ఇలాగే ఉండిపో, ఎప్పటిదాకా నేను నా భార్యతో పాటు నీ కొండ ఎక్కి అవతలకు వెడతాను. నువ్వు ఇలా వంగి ఉంటే నీ కొండెక్కి అవతలకు వెళ్ళడం మా ఆవిడికి తేలిక. ఆవిడ కొంచెం ఈ మధ్యన కొంచెం పెద్ద వయస్సు వచ్చి రెస్ట్ ఎక్కువ తీసుకుంటుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్కలేకపోతుంది పాపం. అందుకే ఈ మధ్యన నేను కూడా గ్రౌండ్ ఫ్లోర్లో అట్టే పెడుతున్నాను ఆవిడ్ని. నిజానికి ఆవిడ అలా ఏం చెయ్యదు, ఈయన కోసం అలా నటిస్తోందిట. మోకాళ్ళ నొప్పులు, ఆవిడ జగన్మాత లోపముద్రకి నిజంగా నొప్పులు కాళ్ళు పీకుళ్ళు ఉంటాయి మనకు వల్లే. కానీ వాళ్ళు ఏంటంటే జ్ఞానులు లోకశ్రేయస్సు కోసం కష్టం నటిస్తారు అప్పుడప్పుడు. అందుకని ఇప్పుడు కొంచెం పెద్ద ఆవిడయ్యింది, కొండలు ఎక్కి దిగడం కష్టం అవుతోంది, నువ్వు ఇలా వంగి ఉండు, మేము అవతల ఒడ్డుకి వెడతాం, వెళ్ళి దక్షిణాదికి వెడుతున్నాం, మలయ పర్వతం, దక్షారామం, పాండ్యదేశం ఇవన్నీ చూసి వస్తాం, మళ్ళీ మేము తిరిగి వచ్చేదాకా నువ్వు ఇలాగే ఉండు. యావద్ ఆగమ్యతేమయ్యా, అంటే నేను తిరిగి ఇక్కడికి వచ్చేదాకా ఇలాగే ఉండు. కారణం నేను కూడా ఈ మధ్యన అశక్తోహం, ఎక్కలేకపోతున్నాను ఈ కొండలవి, మా ఆవిడ వంకేమిట్లే, నేను ఎక్కలేకపోతున్నాను, ఇద్దరం తిరిగి వచ్చేదాకా ఇలాగే ఉంటావు కదా అన్నట్ట. ఎంత మాట, మీ గురించి నాకు తెలియదా, మీ మాట కాదంటే సముద్రాలు ఉంటాయా, ఆకాశం ఉంటుందా, వాయువు ఉంటుందా, పంచభూతాలు ప్రపంచంలో లేకుండా నశించిపోతాయి, ఈశ్వరుడే మీ శక్తి గురించి ప్రపంచానికి చాటాడు, నా తర్వాత నా అంత బరువు ఉన్నవాడు అగస్త్యుడేనని, అటువంటి నీవు నన్ను ఆజ్ఞాపిస్తే కాదంటానా, అసలు మహాత్ములు ఆజ్ఞాపించినప్పుడు, మీలాంటి గురుతుల్యులు ఆజ్ఞాపించినప్పుడు అది ఏదైనా చెయ్యాలి, నిషిద్ధమపి గురువాక్యం అన్నాడు. గురువాజ్ఞ, గురువుగారి ఆజ్ఞ నిషిద్ధమపి, శాస్త్రములు వద్దని చెప్పినా చెయ్యాలటండి, శాస్త్రములలో ఈ పని వద్దు అని చెప్పాయి, కానీ గురువుగారు చెబితే అది నిషిద్ధమైనా చెయ్యాలట. ఇలాంటి పాయింట్లు గుర్తుపెట్టుకోండి, నిషిద్ధమపి గురువాజ్ఞాం కరోతు, ఈ పని వద్దు అని సకల శాస్త్రములు చెప్పినప్పటికీ మీ గురువుగారు చెబితే తక్షణం చెయ్యండి, గురువుగారు వద్దంటే మానేయండి అని శాస్త్రం. నువ్వు జగద్గురువువి కాబట్టి నువ్వు వచ్చేదాకా ఇలాగే ఉంటాను, వెళ్ళి మీ పనులన్నీ చూసుకుని, తొందరం లేదు ఎప్పుడైనా రండి, వాడి తొందరగా వచ్చేయండి, అప్పటిదాకా ఇలా ఉండాలి అనలేదు ఆయన, అంత మాట కూడా అనలేదు ఆయన, మీ పని చూసుకొని స్వేచ్ఛగా రండి, మీరు వచ్చాకే అప్పుడు నేను మళ్ళీ లేస్తాను అన్నాడు. ఈలోపు ఏమైంది, ఈయన ఒకసారి దండం పడ్డాడుగా వంగాడుగా, వంగడంతో అప్పటిదాకా కొండ పైకి ఉంది కనుక రథం దానికి కొట్టుకుని ఆగిపోయింది సూర్యుడి రథం, ఇప్పుడు ఆ సూర్యుడి రథం ఈయన కిందకి దిగ్గానే టిక్కుని మళ్ళీ బయలుదేరడం మొదలెట్టింది. ఎప్పుడు ఈ కొండ లేస్తుందా, తప్పుకుంటుందా, ప్రయాణం చేద్దామా అని ఎదురు చూస్తున్నట్టు సూర్యభగవానుడి యొక్క సారథి. రైల్వే గేట్ వేసేసిన తర్వాత చూడండి, ఆ గేటు దగ్గర నిలబడి డ్రైవర్ గారు ఎప్పుడు వస్తుంది రైలు, ఎప్పుడు గేట్ ఎత్తుతాడని ఎదురు చూస్తున్నట్టుగా చూశాడు ఆయన. ఇప్పుడు ఈ పర్వతం టక్కన కింద పడగానే మహావేగంగా రథం తోలేశాడు ఆయన. మంచి వేగముగా అనుక్షణం ప్రయాణించే ఏడు రంగులు కలిగిన గుర్రములు వేగంగా ప్రయాణమయ్యాయి. దాంతో పగలు రాత్రి కార్యక్రమాలు మొదలయ్యాయి, సంధ్యావందనాలు మొదలయ్యాయి, స్వాహాకారం స్వధాకారాలు మొదలయ్యాయి, దీపారాధనలు మొదలయ్యాయి, పనులు చేసుకునే వాళ్ళు పనులు చేసుకున్నారు, మరోవైపు రాత్రి అవ్వవలసిన చోట రాత్రి అయింది కనుక ఆ వైపు ఉన్నవాళ్ళు నిద్రపోయారు, పగలయ్యింది కనుక వీళ్ళు నిద్రట్లోంచి లేచారు, సకల కార్యక్రమములు నిత్యకృత్యములు యథాతథముగా దాదాపు వారం 10 రోజులుగా ఆగిపోయిన కార్యక్రమాలన్నీ సుసంపన్నమైపోయాయి. దాంతో జనమంతా రెండు చేతులు జోడించి ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కరించారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని 7 గుర్రములు పొంచిన రథం మీద ప్రయాణమవుతున్న సూర్యభగవానుడి గురించి నమస్కరిస్తున్నాం. సూర్యుడికి నమస్కారం. ఆయన ఎటువంటి వాడు, రథం మీద వస్తున్నాడు. ఆ రథానికి 7 గుర్రాలున్నాయి, 7 గుర్రాలున్నాయి. సప్తాశ్చ రథం ఆరూఢం, 7 గుర్రములు పూంచిన రథమును ఎక్కి ఉన్నాయన. ప్రచండం, తీవ్రమైన కిరణములతో ఉంటాడు, మంచి భగ భగ మండే కిరణములతో ఉంటాడు. ఇవాళ 42 డిగ్రీస్ ఉంది. కశ్యపాత్మజం, కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు ఆయన. శ్వేతపద్మధరం చేతిలో తెల్ల తామర పువ్వు ధరిస్తాడు. అటువంటి సూర్యుని గురించి ప్రణమామి, నమస్కరిస్తున్నాను, వినయముగా నమస్కరిస్తున్నాను అని జగత్తంతా ఆయన స్తోత్రం చేశారు. దాంతో సృష్టిలో ఉన్న అల్లకల్లోలం, సంక్షోభమంతా తొలగిపోయింది, సంక్షేమం మొదలయ్యింది. అప్పుడు ఆయన సంతోషంగా ఇలాగే ఉండని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దారిలో మొట్టమొదట కొల్హాపురం చేరాడు. మహాలక్ష్మీదేవతని భక్తితో పూజించాడు. కొల్హాపుర మహాలక్ష్మి ఆయనకి ఆశీర్వచనమిచ్చి, నాయన ఏం భయపడకు, రాబోయే కాలంలో నువ్వు అగస్త్యుడివి కాదు వ్యాసుడివి అవుతావు, పురాణ ప్రవక్తవవుతావు, పురాణ రచయిత అవుతావు. దక్షారామ భీమేశ్వరుణ్ణి, శ్రీశైల మల్లికార్జునుణ్ణి పూజించు, నక్షత్రమండలం చేరు, నువ్వు నీ భార్య ఆకాశంలో నక్షత్రములుగా దక్షిణం దిక్కున ఉండి అగస్త్య నక్షత్రం అనే పేరుతో ప్రజలకు దర్శనమివ్వండి. నువ్వు ఆకాశంలోకి రాగానే నదులలో నీళ్లంతా బురద తగ్గిపోయి చాలా పవిత్రమైనటువంటి నీరుగా, కాలుష్యము లేని స్వచ్ఛమైన నీరుగా మారిపోతాయి. ఇక మీదట వర్షాకాలం పూర్తవగానే శరత్కాలంలో నువ్వు ఆకాశంలో కనబడదువుగాక. నువ్వు రాగానే నదీ జలములు స్వచ్ఛముగా బురద విరిగిపోయి పవిత్రంగా మారుగాక అని వరమిచ్చింది. అందుకే మీకు ఎప్పుడు కూడా వర్షాకాలంలో వర్ష ఋతు అయిపోగానే ఆకాశంలో దక్షిణం దిక్కున ధగధగ వెలుగుతూ అగస్త్యుడు కనపడతాడు. ఆ అగస్త్య నక్షత్రం వచ్చిందంటే మొత్తం నదుల్లో ఉన్న నీళ్లలో బురద కిందకి దిగిపోయి నీరు తేటగా మారిపోతుంది. మన వాళ్ళు డ్రైనేజీ కల్పిస్తే ఏం చేయలేం, కానీ నదుల్లో ఉన్నటువంటి కాలుష్యం తగ్గిస్తాడు ఆయన. అందుకే ఆయనకి ఇండుబకాయ అన్నారు. నదులలో నీళ్ల యొక్క బురదని తొలగించే ఇండుబకాయతో పోల్చారు పురాణాల్లో. ఇండుబకాయ ఉండేది పూర్వం, దాన్ని ఏం చేసేవారు, వర్షాకాలంలో నీళ్లు తెచ్చుకుని, పూర్వం వర్షాకాలంలో నదులకు వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారులేండి. కాలవలని ఉండేవి, నదులను ఉండేవి, బిందు వేసుకుని అక్కడికి వెళ్ళి స్నానం చేసి పాపం స్త్రీలు మడికట్టుకుని నీళ్లు తెచ్చుకునేవారు. మగవాళ్ళు కావిడితోటో నెత్తి మీదో నీళ్లు పెట్టి తెచ్చుకునేవారు. చక్క ఆ నీళ్లు ఇంటికి రాగానే వర్షాకాలంలో ఇండుపుకాయ అరగదీసి అందులో వేసేవారు. అప్పుడు ఆ మురికి కిందకి దిగిపోయేది, నీరు స్వచ్ఛంగా పైకి తేలేది, ఆ పై నీళ్లు తాగేవాళ్ళు. అవన్నీ పోయాయి. కాలువలు ఎక్కడున్నాయి, నదులు ఎక్కడున్నాయి, ఏ నదిని చూసినా డ్రైనేజీ లేక నీళ్లే లేకుండా అయిపోయింది. అందులో మరీ దారుణంగా అయిపోయింది. ఈ మధ్యకాలంలో అసలు కాలువల్లో నదుల్లో నీళ్లు, మా చిన్నప్పుడు ఎంత హాయిగా ఉండేదో. ఆ వెంకయ్య ఏట్లో పడి ఈత్తూ ఉంటే అప్పుడు ఇంటికి వచ్చేసరికి నోట్లో ఎంత పడగానే ఆకలేసేది. భగవంతుడు మళ్ళీ పూర్వకాలపు వైభవం నదులకు ఇవ్వాలని కోరుకుందాం. ఆ భగవంతుడి దేవుళ్ళ నదులు నదాలు అన్నీ సుఖంగా ఉండాలి. ఆ మహాత్ముడికి వరం ఇచ్చింది. ఆయన చేసిన స్తోత్రమే ఇప్పటికి కూడా మనం రోజు చేసుకుంటున్నాం. క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే ప్రాతర్నమామి కమలే కమలాయతాక్షి. ఈ స్తోత్రం అగస్త్యుడు రాశాడు. ఇది కాశీఖండంలో ప్రముఖంగా కూడా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఆయన శ్రీశైలం వెళ్ళాడు. గతో యామ్య దిశంచాపి శ్రీశైలం ప్రేక్ష్యవర్త్మని. అక్కడి నుంచి దక్షిణం దిక్కులో శ్రీశైల క్షేత్రం వెళ్ళాడు. ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్న అన్ని లింగాలు, గణపతి ఇవన్నీ ఆయన వెలికి తీశాడు. అంత పూర్వం ఎక్కడ ఏమేమి ఉన్నాయో కనపడేవు కదట. ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఇష్టకామేశ్వరిని, శిఖర దర్శనం దగ్గర ఉన్నటువంటి కుమారస్వామిని, సాక్షి గణపతిని, హాటకేశ్వరుణ్ణి, ఈ లింగాలన్నిటినీ అడవిలో చెట్లు కప్పేశాయి. ఆలయాలు కొన్ని భూమిలో కప్పడిపోయాయి. అవన్నీ ఆయన దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి బోయవాళ్ళకి చెప్పి, ఒరే నాయనలారా, ఇక్కడ ఈ చెట్లు తీసి పక్కన పెట్టండి, ఈ పడిపోయిన చెట్లు, ఈ అడుగున హాటకేశ్వరుడు అనే ఒక లింగం ఉన్నది అని ఆ లింగాన్ని చూపించాడు. సాక్షి విఘ్నేశ్వరుడు యొక్క ఆలయం భూమిలో కప్పడిపోయింది ఆయన వచ్చేసరికి. ఆయన ఆ రాళ్ళవి తీయించి, ఇదిగో సాక్షి విఘ్నేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, ఎవరైనా ఈయన దగ్గరికి రాగానే చెవులు పట్టుకొని గోత్రనామాలు చెప్పుకుంటే ఆయన పుస్తకంలో మన పేరు రాసుకుంటాడు. ఇదిగో 1990వ సంవత్సరంలో లేక 1977వ సంవత్సరంలో వద్దిపర్తి పద్మాకరణి ఆయన ఈ టైంలో ఇక్కడికి వచ్చాడని నోట్ చేసుకుంటాడు ఆయన. మనం ఎన్నిసార్లు వెళ్ళినా నోట్ చేసుకుంటాడు ఆయన, వెళ్ళకపోయినా నోట్ చేసుకుంటాడు. ఏ ఎప్పుడు చూసినా ఫలానా వాళ్ళు రాలేదు సుమా, వాళ్ళు రాకుండా ఉన్నారు కదా అని యమధర్మరాజుతో చెప్తాడట. వీడి జీవితంలో ఒక్కసారి కూడా శ్రీశైలం రాలేదు అని. మీకు తెలిసే ఉంటుంది, యముడు ప్రాణం పోగానే మన ఆత్మని ముందు నరకానికే పెట్టుకెడతాడు. ఎంత గొప్ప నేను, కాకపోతే పుణ్యాత్ములైతే వినయంగా తీసుకెడతాడు. రండి రండి, పద్మాకర్ గారు చెప్పిన 32 రోజులు దేవీ భాగవతాన్ని శ్రద్ధతో వచ్చి ఫ్రంట్ రోలో కూర్చుని విన్నారా, కింద కూర్చునో పైన కూర్చునో విన్నారా అని చాలా గౌరవంగా తీసుకెడతాడు ఈ పురాణం వినేవాళ్ళు. పురాణం వినలేదనుకోండి, అటువంటి వాడిని ఎరా ఊళ్ళో పురాణం జరుగుతూ ఉంటే వినకుండా ఇంట్లో కూర్చుంటావా రారా అని ఏ చేతిలో ఉన్న దండంతో విరగొడతాడట. ఆయన ఏం చేస్తాడనమాట, పుణ్యాత్ములైన మిమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి ఒక్క క్షణం కూర్చోండి, మీ ఫ్లాష్ బ్యాక్ ఎంక్వైరీ చేస్తాను అని భూలోకంలో ఆయన సెల్ ఫోన్ ఉంటుంది, ఒక సెల్ ఫోన్, అది సాక్షి గణపతికి చేస్తాడు. అయ్యా సాక్షి గణపతి గారా అండి? అవునండి. యమధర్మరాజు గారు, ఇదిగో ఫలానా పెంటారావు గారు నా దగ్గరకు వచ్చారు, ఈయన ఎప్పుడైనా మీ శ్రీశైలం వచ్చారా అంటే ఆయన లిస్ట్ వెంటనే చూసేస్తట. అది అద్భుతమైన కంప్యూటర్, అది విఘ్నేశ్వరుడికి మనం చెప్పాలా, వెంటనే చూసి. ఈయన 1970లో పుట్టాడు, 2090లో చచ్చిపోయాడు. ఈ 120 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా ఈ దుర్మార్గుడు శ్రీశైలం రాలేదు, పద్మాకర్ గారు పురాణం వెళ్ళలేదు, వీడిని తీసుకుపండిరా అంటాడు ఆయన. ఇంకా తర్వాత వేసే నరకాలు నేను చెప్పలేను, హడులు వస్తుంది. అదే మీరు ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళుంటే చెవులు పుచ్చుకుని గోత్రనామాలు చెబితే ఆయన రాసుకుంటాడుగా. ఈయన 90లో వచ్చాడు, 95లో వచ్చాడు, 2000లో వచ్చాడు, 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం వచ్చేస్తూనే ఉన్నాడు ఈయన. ఈయన మహోదత్తుడు, ఉత్తముడు అండి, వచ్చినప్పుడు కూడా ఈ కొండ మీద నియమంతో ఉన్నాడండి అని చెబుతాట. అయితే మహానుభావ, ఇంకా మీరు నా నగరంలో ఎక్కువసేపు ఉండకండి, నాకు చీఫ్ గెస్ట్గా 2 నిమిషాలు ఉన్నారు చాలు, ఇక మీరు స్వర్గానికో ఉత్తమ లోకాలకో వెళ్ళండి అని పంపేస్తాడు ఆయన. యముడికి మనం చీఫ్ గెస్ట్గా ఉండకూడదు, చీఫ్ గెస్ట్గా ఉండాలి. సాక్షి విఘ్నేశ్వరుడు యొక్క గొప్పతనం ఎంత అద్భుతంగా రాశారో తెలిసినా, కాశీఖండంలో దేవీ భాగవతంలో మళ్ళీ మనకి శివపురాణంలో అపూర్వ రీతిలో రాశారు. ఆయన దగ్గరకు వెళ్ళి తీరవలసిందే, ఎవడైనా ముందు ఆయనకు నమస్కరించవలసిందే, ఆయన నోట్ చేసుకుంటేనే ఆ క్షేత్రమునకు వెళ్ళినట్టుట. ఆయన దర్శనం చేసుకోకపోతే, మన పేరు చెప్పుకోకపోతే, ఆయన నోట్ చేసుకోకపోతే శ్రీశైలం వెళ్ళినా వెళ్ళనట్టే అని ఇంత సుస్పష్టంగా చెప్పారు. ఎందుకు చేయకూడదు ఆ మాత్రం? మనకి మొండితనం ఏమిటి విఘ్నేశ్వరుడి దగ్గర? శివుడి మీద భక్తి ఉన్నప్పుడు శివుడి యొక్క పరివారం మీద కూడా భక్తి ఉండాలి మనకి, అది శాస్త్ర నియమం. అటువంటి మహానుభావుణ్ణి బయటికి తీసుకొచ్చిన వాడు అగస్త్యుడు అనమాట. ఆలయం ఎక్కడుందో చెప్పి ఆ విగ్రహానికి పునఃప్రతిష్ఠ చేశాడు. ఇవన్నీ చేసి అక్కడ ఎన్నో కథలు చెప్పి అక్కడి నుంచి ఆ మహానుభావుడు మలయాచలమాసాధ్య తత్ర ఆశ్రమ పరోభవత్. ఇప్పుడు ఎక్కువగా మలయ పర్వతం మీద, అంటే మలేషియాలో ఉంటున్నాడు ఆయన. మలేషియాలో పెద్ద కుమారస్వామి టెంపుల్ ఉంది తెలుసుగా మీకు, దాదాపు 90 అడుగులు 80 అడుగులు ఉంటుంది, నాకు పూర్తి ఇంత చెప్పలేను కానీ పొడుగ్గా మలేషియాలో ఓ పెద్ద కుమారస్వామి యొక్క విగ్రహం ఉంటుంది, అదొక పెద్ద కొండ, 1,000,000 సంవత్సరాల నుంచి ఆ కొండ ఉందిట. ఆ కొండ లోపలికి వెడితే ఆ శిల్పాలు చూస్తే 8,00,000 సంవత్సరాలో చెప్పలేము. అంటే ఆనాడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అద్భుతంగా ఆ గుడి కట్టారు. ఆ గుడిలో పైన ఉన్న శిల్పాలు, పైనుంచి సన్నని నీళ్లు పడుతూ ఉంటాయి, అక్కడ ప్రదక్షిణ చేయటం చాలా ముచ్చటగా ఉంటుంది. ఒక్కసారి జై బోలో మలేషియా కనుక వెళ్ళిపోవటమే మనం. మలేషియా అంటే మలయ పర్వతం. అగస్త్యుడు ఇప్పుడు ఆ కుమారస్వామి ఉన్న కొండలో ఉంటాడు. అక్కడ నుంచి తరచుగా వచ్చి ఏం చేస్తాడు, దక్షారామం, పాండ్యదేశం, దాంతోపాటు యక్షణ ముక్తేశ్వరుడు అని ఉన్నాడు కాకినాడ దగ్గర, సంపర అనే ఊళ్ళు, అక్కడ ఉంటాడు. ఆ శివాలయాల్లోకి వస్తూ ఉంటాడు, ఎక్కువగా మలయ పర్వతం మీద ఉంటాడు. అక్కడే ఆయన ఆశ్రమం ఉన్నదనమాట, అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ ఉండి రోజు ఏం చేస్తాడట, కాశీ విశ్వేశ్వరుడు నా దగ్గరే ఉన్నాడు, నా ఆలయమే ఉన్నాడు, కాశీకి దూరంగా వెళ్ళకూడదు అనుకుంటాడట ఆయన. ఇప్పుడు అసలు కూడా ఇక్కడ మొదలైంది. ఇంత కథ ఎందుకు చెప్పారు అనుకుంటారు గురువుగారు? లేక పురాణంలో 10వ స్కంధంలో 7వ అధ్యాయంలో వ్యాసుల వారు ఈ కథ అంతా ఎందుకు రాశారు దేవీ భాగవతంలో అని మనకు అనుమానం రావాలిగా. అగస్త్యుడు వెళ్ళిపోయాక రోజు వింధ్యపర్వతం ఇలా వంగిపోయి మధ్య మధ్యలో తలెత్తి ఎవరన్నా వస్తున్నప్పుడల్లా అని చూసేవాడిని పాపం. ఎందుకని, ఆ వచ్చే వాళ్ళల్లో ఎక్కడైనా అగస్త్యుడు ఉన్నాడేమోనని. అగస్త్యుడు వస్తే ఆయన దండం పెట్టి మళ్ళీ పైకి లేద్దాం అనుకునేవాడిని పాపం. అందులో ఈ వంగిపోయిన కారణం చేత కొంచెం కళ్ళు కూడా కనపడేవి కదట, అందుకని చెయ్యిలు అడ్డం పెట్టుకుని మరీ చూసేవాడ. కొంతమంది చూశారో లేదో, మా రూముల దగ్గరే ఉంటారు, నేను బయటకు వస్తే గురువుగారేనండోయ్ అని ఆ శవడికి తెలుస్తుంది అనమాట. మాయదారితో మనం చూపాలో ఉంటుంది, ఆ వచ్చినవాడు గురువో బరువో తెలియదు పాపం. మరి అగస్త్యుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, వింధ్యపర్వతం వంగిపోయాడు, వంగిపోయి తలెత్తాలి కదా, తలెత్తినప్పుడల్లా ఇలా చూసేవాట. ఎవడైనా వృద్ధుడు కనపడినా, లేక ముని కనపడినా, గెడ్డాలు ఉన్నవాడు కనపడినా, జటా జోటాలు ధరించిన వాడు కనపడినా, లేక ఇద్దరు దంపతులు వస్తున్నా, అలాంటప్పుడు ఆయన పాపం అలికిడికి ఉలిక్కి పెళ్ళేచి వస్తున్నారా అగస్త్యుల వారు లోపామతరతో చూసేవట. ఎన్నాళ్ళు చూసినా అగస్త్యుడు రాలేదు, లోపాముద్ర రాలేదు. నిరాశ పడిపోయాడు ఆయన. పూర్వం ఉన్న శరీరం కూడా పోయి ఇప్పుడు వంగిపోయాను నేను. ఇతరుల మీద ఈర్ష్యతో ఇంకా శరీరం పెంచుకోవటం వల్ల, పరుల మీద అసూయ వహించటం వల్ల పాత వైభవం కూడా పోయింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందన్నమాట, ఎవరికైనా మంచి పేరు వస్తుందనుకోండి, వాళ్ళని మనం తిట్టకూడదు, వాళ్ళ పేరు చూసి అసూయ పడకూడదు. ఎందుకు అసూయ నా మొహం? ఒక్కొక్కళ్ళ అదృష్టం అది. ఒక్కొక్క మహానుభావుడు లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తారు, వాళ్ళకి కీర్తి ఎక్కువ వస్తుంది. అందుకని ఇదిగో వాడి కీర్తి వచ్చిందని మనం 24 గంటల ఛానల్లోకి వెళ్ళిపోయి వాడు దుమ్మెత్తిపోయేసాం అనుకోండి, ఆయన ఇలా తప్పుడు పలికాడు, ఆయన మంచివాడు కాదు, అసలు శాస్త్రం ఎక్కడ ఉంది ఆయన దగ్గర అని ఒక గొప్ప వ్యక్తి యొక్క కీర్తిని తట్టుకోలేక అసూయతో మాత్సర్యంతో వాడిని తిట్టితే కోడై కూస్తే ఉన్నది కూడా పోతుంది. చివరికి భగవంతుడు ఏం చేస్తారనమాట, ఇక నేను ఉపన్యాసం చెప్పనని వాడు నోటప్పుడు అనిపించేస్తాడు, అది ప్రమాదం. కాబట్టి ఏమని చెప్పారు సుస్పష్టంగా, పరుల యొక్క కీర్తిని సహించలేని వానికి తొలుత ఉన్న వైభవము కూడా నశిస్తుంది. నేను చెప్పిన మాట కాశీఖండంలోనూ దేవీ భాగవతంలోనూ లేకపోతే అడగండి, కాశీఖండంలో బాగా ఎక్కువ రాస్తారు, ఇక్కడ క్లుప్తంగా రాశారు. ఈ రోజు నుంచి మీరు ఇతరులు ఎవరన్నా బాగుపడితే సంతోషించండి. పక్కవాడికి ఉద్యోగం వచ్చింది ఆహా అనుకోండి, పక్కవాడికి 10 రూపాయలు వచ్చాయి ఆనందించండి, పక్కవాళ్ళ పిల్లలు బాగా చదివారు ఇంకా ఆనందించండి. అదేంటండి వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు, మా పిల్లలే చదవట్లేదు, అదేంటో వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాడు పడిపోయాట, వాడికి తలకి దెబ్బ తగిలిందిట, తలకి దెబ్బ తగిలితే అయ్యో మా అబ్బాయికి దెబ్బ తగిలిందని ఆడవచ్చుగా, ఆ పక్కవాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారండి, వాడి తలకాయ పగలలేదండి, నా కొడుకు తలకాయ పగిలిందో అని ఏడవడం ఏమిటి అసలు ఇది? అలా ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు అన్నమాట. అలా ఎప్పుడు ఏడవకూడదు. నేను ఒకప్పుడు అవధానంలో ఫీనిక్స్లో పద్యం రాశాను, పరు కీర్తి సహింపలేక సమరావష్టంభముని మూర్ఖరతిన్ వావిడి ప్రేలువానికి ఉగ్రక్రోధ సంరంభియై సిరివీడుల్ తన కోడలింగలిసి నిస్త్రింస స్వభావముచే నిరయస్థుండగు జీవి యుక్తమగు వాణిందల్చి రాణింపుమా అని ఒక అవధానంలో పద్యం చెప్పాను. అంటే అర్థం ఏంటన్నమాట, పరు కీర్తిని సహింపలేక ఇతరుల యొక్క కీర్తిని సహించలేక సమరావష్టంభముని అహంకారంతో వాడి మీద యుద్ధం ప్రకటించకూడదు. పద్మాగర్ గారు పురాణం చెప్పాడు ఆయన కీర్తి వచ్చింది, ఈయన కీర్తి పడగొట్టడం కోసం 10 మంది వచ్చి నా రూమ్ మీద పడితే నాకు వచ్చే నష్టమేం లేదు. ఇతరుల కీర్తి సహించలేక ఎవడైనా వాడి మీద యుద్ధానికి వెళ్ళాడా, మూర్ఖరతిన్ వావిడి ప్రేలువానికి, ఎవడైనా ఒక మహానుభావుడు నాకు ఈ మధ్యకాలంలో ఒక గొప్ప వ్యక్తికి బాగా పేరు వచ్చిందండి, ఆయనకు వచ్చే పేరు ఈ ప్రపంచంలో ఇంకెవడికి రమ్మన్నా రాదు, ఆయన అదృష్టం, ఆయన పుణ్యం, ఆయన మహాత్ముడు, ఇప్పుడు ఆయనకి పేరు వచ్చింది నాకు రాలేదు నేడిస్తే నాకు ఉన్నది కూడా పోతుంది తప్ప రాదు. వాళ్ళని మనం గౌరవించాలి, మనం అదృష్టవంతుడుకోవాలి. ఇప్పుడు జగద్గురువులు ఆ పీఠంలో కూర్చున్నారు, ఆ పీఠం నాదంటే అసలు ఉన్న పీఠ కూడా పోతుంది. ఆయన స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ, ఒక ఊహ రావద్దటండి. ఇతరులకి కీర్తి వస్తే సంతోషించి పొగడండి, పొగడ్డం ఇష్టం లేకపోతే నోరు మూసు కూర్చోండి, కానీ మూర్ఖరతిన్ మూర్ఖత్వంతో వావిడి ప్రేలువానికి, వా అంటే సంకోచం, సంకోచం విడిచిపెట్టి నోరు పారేసుకుని ఎవడన్నా వాగితే అటువంటి వాణ్ణి చూచి ఉగ్రక్రోధ సంరంభయై భయంకర కోపంతో ఎవరు సిరివీడున్ లక్ష్మీదేవి వాణ్ణి విడిచిపెడుతుంది. ఒక్కతే వెళ్ళదట, అత్తగారు వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, తన కోడలింగలసి సిరివీడు తన కోడలింగలసి, లక్ష్మీదేవి తన కోడలతో కలిసి ఎరా వాడి మీద విరుచుకు పడతావా, వాడిని తిడతావా అని వాడిని వదిలేస్తుందిట. ఇంతకీ ఆయన కోడలు ఎవరు, లక్ష్మీదేవి కోడలు అమ్మ సరస్వతి. అంటే ఇటు లక్ష్మి ఇటు సరస్వతి ఇద్దరూ వాడిని విడిచిపెట్టేస్తారు. కాబట్టి ఏం చేయాలన్నమాట, మనం ఎట్టి పరిస్థితులలోనూ కూడా నిస్త్రింస స్వభావం ఉండకూడదు. నిస్త్రింస స్వభావం అంటే క్రూర స్వభావం. నిస్త్రింస స్వభావముచే నిరయస్థుండవు, క్రూర స్వభావం వల్ల మనిషి నరకం పాలవుతాడు. యుక్తముగు వాణిందాల్చి రాణింపుమా 2017లో చెప్పిన పద్యం ఇది అన్నమాట. నేను మంచి పవిత్రమైన వాక్కుతో సుఖంగా బతుకు, నీ మాట బాగుంటే వీపుకి తాట తీయకుండా ఉంటారు, మాటే నీకు సంపదల మూట. మాట సంపదల మూట అనే కావ్యంలో కథ దీనికోసమే రాశాను. ఎట్టి పరిస్థితుల్లో మనం నోరు పారేసుకోరాదు, అన్యాయంగా ఒకటి కీర్తిని చూచి ఏడవరాదు. భగవంతుడికి అవకాశం ఇచ్చాడు, నువ్వు పవిత్రంగా ఉంటే ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలోనే నీకు కీర్తి వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన అనుకుంటున్నట్ట ఎవరు వింఛపర్వతం, మేరుపర్వతం మీద ఈర్ష్య వహించి వాడిని అంతం చూడాలి, వాడిని పడగొట్టాలనుకున్నాను. ఆ ఈర్ష్య వల్ల, మూర్ఖత్వం వల్ల మొదలున్నది కూడా పోయి పొట్టేండి అయిపోయాను. ఇప్పుడు ఛీ, ఇతరుల యొక్క ఔన్నత్యం సహించలేకపోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది అని బాధపడ్డాడు. అప్పుడు ఆయనకి కష్టకాలంలో గురువులు గుర్తుకొచ్చారు. ఆయన గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు అంటే చాలా ఇష్టం ఈయనకి. వెంటనే వశిష్ఠుడిని పిలిచాడు. తండ్రి గురుదేవ వశిష్ఠ రక్షించరగానే గురువుగారు ఎన్ని తప్పులు చేసినా శిష్యులు వచ్చి దండం పెడితే క్షమించి తీరాలని శాస్త్రం అన్నమాట. అందుకని తక్కన ప్రత్యక్షమయ్యాడు. ఏన్నాయనా ఎందుకు తలుచుకున్నావంటే, నా కీర్తి పోయింది, శరీరం పోయింది, అప్రతిష్ట పాలైపోయాను. శరీరం పెంచడం వల్ల ఏదో లాభం వస్తుంది అనుకుంటే ఉన్న కీర్తి పోయింది, శరీరము పోయింది, పరువు పోయింది. ఇప్పుడు నేను తరించటం ఎలాగా, నాకు మళ్ళీ కీర్తి ఎలా వస్తుంది, నాకు మంచి కీర్తి రావాలి, జనులు నన్ను గౌరవించాలి, మోక్షము రావాలి, దానికి మార్గం చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన నవార్ణ మంత్రం అని ఒక మంత్రం ఉన్నది, ఆ మంత్రం నీకు ఇస్తాను, ఇది అమ్మవారి మంత్రం, ఈ మంత్రమును భక్తితో జపించి అంబా 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 అంటూ జగదంబని ధ్యానం చెయ్యి. అప్పుడు ఆ తల్లి నీకు ప్రత్యక్షమవుతుంది. అమ్మవారిని నువ్వు నీ కొండ మీద వెలసి లోకరక్షణ చెయ్యమని ప్రార్థించు. అమ్మవారు నీ కొండ మీద ఉంటే కొండంత అండనీయకు, నీ జాతకమే మారిపోతుంది, నీకు జగత్ ప్రసిద్ధి వస్తుంది అనగానే భక్తితో గురువుగారిని ధ్యానం చేసి ఆయన దగ్గర మంత్రోపదేశం పొందాడు. పరమభక్తితో చేశాడండి, ఆర్తితో చేశాడు. ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆర్తితో చేస్తారు. దుఃఖం వస్తే దేవుడు గుర్తుకొస్తాడు. అసలు దుఃఖమే సుమిరన్ను సభకరై సుఖమే కియా అన్న కోయ్, సుఖమే సుమిరన్ను ఎది కరయితో దుఃఖ కాహే హోయ్ అన్నారు. దుఃఖం వస్తే ప్రతివాడికి గురువులు దేవుళ్ళు గుర్తుకొస్తారు. అప్పుడు స్మరణ చేస్తాడు, వాడికి ఏళ్ళు నడిచిన పట్టుకున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు గుళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు చూసారా. మళ్ళీ ప్రదక్షిణ అయిపోయాక వాడికి మంచి ఉద్యోగం వస్తుంది, డబ్బులు వస్తాయి, ఇక మళ్ళీ నీకు నాకు దండం, మళ్ళీ ఆ గుడి దగ్గరకు వస్తే ఒట్టు. ఇది మానవ సహజం. దుఃఖంలో స్మరిస్తారు, సుఖంలో చెయ్యరు. నిరంతరం సుఖంలో ఉండగా భగవద్ ధ్యానం చేస్తే అటువంటి వాడికి పొరపాటున కూడా దుఃఖము రాదు. అయినా పర్వాలేదు, దుఃఖంలో ఒక సామాన్యుణ్ణి నీచుణ్ణి రక్షించమని ప్రార్థించే కంటే అంతటి పరమాత్మని ప్రార్థన చేయటం గొప్పే కనుక ఆయన నిష్ఠతో తపించిపోతూ అమ్మని జపించి మెప్పించాడు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమయ్యింది. అప్పుడు ఆవిడ ఎలా ప్రత్యక్షమైంది, అష్టాదశ భుజాదేవి 18 చేతులతో ప్రత్యక్షమయ్యింది. సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది. ఏ రంగులో ప్రత్యక్షమైంది ఆవిడ, ఎర్రని కుంకుమ వంటి రంగులో ప్రత్యక్షమైంది. కుంకుమారుణ విగ్రహ, కుంకుమ వంటి ఎరుపు రంగుతో ప్రత్యక్షమయ్యింది. కట్టుకున్న వస్త్రం కూడా ఎర్రని బట్ట, ఎర్రని బట్టకు అంచు బంగారు పంచు, అటువంటి సువర్ణ అంబరం ఎరుపుతో కూడినటువంటి బంగారు బట్ట కట్టుకున్నది. కోటి సూర్య ప్రతీకాశ, కోటి చంద్ర సుశీతల, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది ఆవిడ. కోటి చంద్రుల చల్లదనంతో ఉంది, పైగా సూర్యుల యొక్క వేడి లేదు, కాంతి సూర్యకాంతి, అందులోంచి వేడి రాకుండా చల్లదనం వస్తుందన్నమాట. ఇంకా తల్లి యొక్క కుండలాలు ఉన్నాయి, శ్రీచక్రాన్ని చెవుల కుండలములుగా పెట్టుకున్నదట. కన శ్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ, శ్రీచక్రమా అన్నట్టుగా ఆకారంలో ఉన్న ధగధగా వెలిగిపోతున్న కుండలములో చెవులకు పెట్టుకున్నది. ఇంకా ముక్కున్నది, స్వచ్ఛంగా మరీ ఎక్కువగా పొడుగ్గా లేకుండా పొట్టిగా లేకుండా, తప్పడ ముక్కు కాదు, అలాగని ఇంత మరీ పొడుగ్గా గద్ద ముక్కు కాకుండా అందమైన సంపంగి ముగ్గలా ఉన్నదట ఆవిడ ముక్కు. ఇంకా దంతములు, పైన చివుళ్ళు ఎర్రగా ఉన్నాయి, దంతములు తెల్లగా ఉన్నాయి, దానిమ్మ గింజలా అన్నట్టుగా కనపడుతున్నాయి. అటువంటి శోభతో, విశాలమైన నేత్రములతో, ఉందా లేదా అనిపిస్తున్న నడుముతో, వివిధ ఆయుధములు ధరించి ప్రత్యక్షమయ్యింది. అటువంటి తల్లిని చూడగానే ఆయన భక్తి శ్రద్ధలతో అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాధిభిః ఆవృతాం మయూఖైః అహం ఇత్యేవ విభావయే భవాని. నేనే అమ్మ, అహం ఇతి ఏవ విభావయే, నేనే భవానీదేవి, అమ్మే నేను, నేనే అమ్మ అనే భావనతో అమ్మని ధ్యానం చెయ్యాలి. అమ్మ కనపడితే అమ్మకి నాకు భేదం లేదు, శివుడే నేను, నేనే శివుడు అనుకోవాలిగా, శివోహం అనుకున్నట్టుగా అనుకోవాలన్నమాట. నిజంగా పరబ్రహ్మమే నేను అనే ఒక భావన రావడం చాలా కష్టం. పుట్టిన నాలుక చివరితో అనకూడదు మళ్ళీ, అది నిజంగా అనుభూతిలో చూడగలగాలి. ఆ తల్లి ఎలాంటిది, ఎర్రని రంగులో ఉన్నది, ఆవిడ కళ్ళు ప్రేమతో తిరుగుతున్నాయట. మన మీద ఎవరికైనా ప్రేమ ఉంటే ఆ కళ్ళల్లో మెరుపు కనపడుతుంది, ఓహో వచ్చావా అని ఆనందంతో కళ్ళు తిప్పుతారు. దిక్కుమాలాడు వస్తే దిక్కుమాలాడు వచ్చాడరా అనుకుంటారు. మన కళ్ళని బట్టే అవతల వాళ్ళకి మన మీద ప్రేమ ఉందో లేదో తెలిసిపోతున్నమాట. చూపులు బట్టి అర్థమవుతున్నమాట, అన్నాడంటే ఎందుకు వచ్చావురు అని అర్థం అనమాట. వచ్చారా రండి రండి అని పిలిచామంటే ఓహో ఈ కళ్ళు తిరుగుతున్నాయి మన చూడగానే ప్రేమతో భూమి నిల్లుతున్నాయి అని తెలుస్తుంది అనమాట. ఆయా చూపుల్ని బట్టి కనిపెట్టచ్చు. ఆవిడ ప్రేమతో తిరుగుతున్న కళ్ళతో ఉన్నదనమాట, ప్రేమతో చూపుల్లా తిప్పింది. ఆవిడ చేతిలో పుస్తకం, పుష్పం, బాణం, పుష్పబాణాలు ఉంటాయి ఆ తల్లి చేతిలో. ఏమిటా పుష్పబాణాలు? 5 బాణాలు, అరవిందం తామర పువ్వు, 2వది అశోక పుష్పం, 3వది చూత పుష్పం మామిడి పువ్వు, 4వది నవమల్లిక కొత్త మల్లె పువ్వు, అప్పుడే వికసించిన మల్లె పువ్వు, 5వది నీలోత్పలం నల్ల కలువ పువ్వు. ఈ పంచపుష్పములు బాణములుగా మార్చుకుని ఉంటుంది ఆవిడ, 5 పుష్పబాణములతో ఉంటుంది. ఓ చేతిలో పాశం తాడున్నదనమాట, మరో చేతిలో ఏనుగురు పొడిచే అంకుశం ఉన్నది, మరో చేతిలో చేప బాణ ధనుస్సు ఉన్నది. ఏం ధనుస్సు అది? పైగా ఇక్షుకోదండం, చెరకు విల్లు చేతితో పట్టుకుంది. అంటే చెరకు విల్లుతో బాణాలు ఇస్తే కూడా శత్రువు చచ్చిపోతారు. ఆవిడ ఎంత గొప్పదండి, అసలు చెరుగ్గడ గట్టిగా వంచితే విరిగిపోతుంది. పైగా దానికి తాడేమిటి, అల్లెతాడు తుమ్మెదలు వరసగా అల్లెతాడుగా ఉంటాయట. బాణాలు చూస్తే పూల బాణాలట, ఇంత సుకుమారంగా ఉండి వాటితో రాక్షసుల్ని చంపుతుందిట ఆవిడ. అంటే ఎవడి దగ్గర మృదుత్వం ఉంటుందో, ఎవడు ఎక్కువ ప్రేమతో ఉంటాడో అటువంటి వాడు తేడా వస్తే శత్రువుల్ని చీల్చి చెండాడే శక్తి పొందుతాడు. ప్రేమకి శిక్షించే శక్తి ఉంటుంది, కక్షకి శిక్షించే శక్తి ఉండదు. అటువంటి తల్లి కుమారి నవయౌవన దర్శనమిచ్చింది. ఈయన భక్తితో ప్రార్థించేశాడని చెప్పాను కదా అటువంటి తల్లిని. అప్పుడు ఆ తల్లి ఏం కావాలో కోరుకోబోయి వింధ్య అంది. అనగానే తల్లి, ఈ ప్రపంచంలో నువ్వెక్కడుంటే అక్కడ కీర్తి వస్తుంది, నువ్వు ఉన్న చోటు శక్తిపీఠం అవుతుంది, నీకోసం ప్రజలు ఆ ప్రాంతాలకు అడుగు పెడతారు. నా దగ్గర నువ్వు 2 రూపములతో కొలువై ఉండాలి. 1, నా పాదం దగ్గర వింధ్యాచల నివాసిని అనే పేరుతో 8 చేతులతో ఉండాలి. ఆ తర్వాత నా పొట్ట ప్రాంతంలో అష్టభుజాదేవిగా కలియుగాంత వరకు ఉండాలి. నీ దర్శనమునకు వచ్చే జనులంతా వింధ్యాచల నివాసిని అని నన్ను పిలవాలి. అష్టభుజ దగ్గరికి వెళ్ళినప్పుడు అష్టభుజాదేవి వింధ్యాచలాన్ని అనుగ్రహిస్తోందని నన్ను తలుచుకోవాలి. ఈ విధంగా నిరంతరం నీ దర్శనమునకు వచ్చిన వాడల్లా నా పేరు తలుచుకుంటే నాకున్న అప్రతిష్ట పోతుంది, కీర్తి వస్తుంది. నీ వంకతోటి నిన్ను చూడడానికి జనులు వచ్చి నన్ను తొక్కుతారుగా, అప్పుడు నాకు లాభం ఏమిటో తెలుసా? భక్తుల పాదాల కింద ఉన్న దుమ్ము నా కొండ మీద పడి నా పాపాలన్నీ పోయి నేను ముక్తి పొందుతాను. నాకు భక్తుల పాదలేని వంటి ఇష్టం. కొన్ని కొన్ని భావనలు చాలా గొప్పవి. భక్తులు మన ఇంటికి రావడం వల్ల లాభం ఏమిటో తెలుసా? మీలాంటి శ్రద్ధతో పురాణం వినే భక్తుల యొక్క పాదధూళి ఇళ్లల్లో పడితే ఇంటికి లాభమట. గుళ్ళోకి భక్తులు వస్తే గుడికి శక్తి పెరుగుతుందన్నారండి. గుడిలోకి వచ్చి దర్శనం చేసుకోవటం వల్ల భక్తులు ధరిస్తారు, భక్తుల పాదధూళి వల్ల గుడికి శక్తి వస్తుందని చెప్పారు పురాణాల్లో చెప్పారు. తత్తపాద రజ ప్రపూత ధరణి స్పర్శాభిపోతావయం అని మహానుభావులు అడుగు పెడితే ఆలయాల్లోకి వాళ్ళ పాద రేణువులు ధూళి ఆ అడుగులు అక్కడ పడ్డం వల్ల గుడి ఇంకా శక్తివంతమై మహిమాన్వితం అవుతుంది. అందుకనే పూర్వం పీఠాధిపతులను ఆహ్వానించేవారు మా గుళ్ళోకి రండి అని. గుడికి శక్తినిచ్చే శక్తి భక్తులకు ఇచ్చాడు పరమాత్మ. ఈ భక్తులు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వీళ్ళు శక్తి పొందుతారు. అంటే దేవుడి వల్ల భక్తులు శక్తి పొందుతారు, భక్తుల వల్ల దేవాలయానికి శక్తి వస్తుంది. ఇది పరస్పర బంధం అంటే. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, నాహం వసామి వైకుంఠే. ఒకప్పుడు నారదుడు అడిగాడు నువ్వు ఎక్కడుంటావని, నేను వైకుంఠంలో ఉండను. మరి ఎక్కడుంటావా, నిన్ను అందరూ వైకుంఠంలో ఉంటావు అంటారంటే వైకుంఠం నా లోకమే కానీ పెర్మనెంట్గా అక్కడ ఉండను నేను. మరి ఇంకెక్కడ, నాహం వసామి మందిరే. పోయిన గుళ్ళో ఉంటావా అని అడిగాడు ఆయన. వైకుంఠంలో ఉండకపోతే అబ్బే గుళ్ళో కూడా అస్తమాట ఎక్కడ ఉంటానండి, గుళ్ళో తలుపేయగానే ఆ లోపల ఒక్కపోయేదు, మీరేమో ఏసీ రూమ్లో కూర్చుని నాకు తలుపు వేసి గాలి పెట్టకుండా ఉంటే నేను ఉంటానా, నేను అక్కడ ఉండని వెళ్ళిపోతాను. మరి ఎక్కడ మద్భక్త ఎత్రగా యంత్రి తత్త్రేష్ట మినారద, నా భక్తులు నిరంతరం ఎక్కడ గానం చేస్తారో అక్కడ ఉంటాను, నా భక్తులు నారాయణ వాసుదేవ పరంధామ అని నా కోసం పిలుస్తూ ఉంటే నా భక్తులు ఉన్న తోట ఉంటాను. నా భక్తుల శరీరములే నా నిలయం. మీరందరూ భక్తులు కాబట్టి మీ అందరిలో భగవంతుడు ఉన్నాడు. మీ అందరిలో భగవంతుడు ఉన్నాడు కనుక మీరు ఇక్కడికి రాగానే మీ పాదధూళి వల్ల ఈ స్థలం మరీ వైకుంఠం మరీ 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 ఇంకా 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 వైకుంఠం వంటి మహిమలు పొందుతుంది. మీరు దర్శనం చేసుకుని మీరు శక్తి పొందితే మీ వల్ల గుడికి శక్తి వస్తుంది. అందుకని భక్తులు 10 మంది రావాలి 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 అన్నారు పూర్వం అన్నమాట. నా భక్తుల యొక్క పాద రేణువుకి అంత శక్తి ఉందన్నాడు ఆయన. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయో మన నారద భక్తి సూత్రాల్లో. నారద పురాణంలో అయితే గుళ్ళోకి రోజు ఒక ఆయన వస్తేనే విష్ణు అక్కడికి వచ్చేవాట. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఆయన తీర్థయాత్రలు గడితే ఆయన వెళ్ళినంతకాలం గుళ్ళో దేవుళ్ళు లేకుండా పోయాట. ఒక గొప్ప కథ ఉంది నారద పురాణంలో. పూర్వం ఒక మహారాజు గారు ఉండేవాడు. ఆయన రోజు తన నగరంలో ఒక గుడి కట్టుకుని ఆ గుళ్ళో దేవుణ్ణి పూజించేవాడు. ఆ గుళ్ళో నారాయణ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించేవాడు. ఓసారి రాజుగారు భార్యాసమేతంగా తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. ఈ రాజుగారు ఉన్నంతకాలం, రాజుగారు రోజు గుళ్ళోకి వచ్చినంతకాలం అర్చకుడు గుళ్ళో విగ్రహానికి వెన్నపూస నైవేద్యం పెట్టేవాట. రాజుగారు స్వయముగా ఇంట్లో వాళ్ళావిడ తీసిన వెన్నపూసే పట్టుకొచ్చేవాడు. వాళ్ళ ఆవిడ కూడా వెన్నపూస తీసేది. పూర్వం భార్యలు ఇళ్లలో వెన్నపూస బయటికి తీసేవారు. ఆ వెన్నపూస ఆయన పట్టుకొచ్చి అర్చకుడికి ఇస్తే అర్చకుడు ఆ వెన్నపూసని బంగారపు గిన్నెలో వేసి దాన్ని కృష్ణుడికి నైవేద్యం పెడితే కృష్ణుడు తినేసేవాడు ఆ విష్ణువు. ఓసారి రాజుగారు 6 నెలల పాటు తీర్థయాత్రకు వెళ్ళాడు. ఈ 6 నెలల పాటు వేరే వాళ్ళు ఎవరో ఇచ్చి వెన్న నైవేద్యం పెట్టమన్నారు. ఆ వెన్న ఆయన నైవేద్యం పెడితే ఆ వెన్న అలాగే తెల్లారేసరికి నున్నగా అలాగే ఉండేది, పొద్దునకి వాసన వచ్చేది. దాంతో ఈ నైవేద్యం కోసం వెన్న పట్టుకొచ్చిన భక్తులందరూ, ఏమిటి స్వామి అసలు ఈ వెన్న తరగడం లేదు, ఇప్పుడు మాకు మీ మీదే అనుమానంగా ఉంది, పూర్వం రాజుగారు వెన్న నైవేద్యం పెట్టినప్పుడు కట్టినేసి లోపల మీరు తినేశారా, ఇప్పుడు మేము ఇచ్చింది తినడం లేదా అని అడిగితే, రామరామ నేను అర్చకుండండి, అర్చన చేసి ప్రసాదం తింటాను తప్ప దేవుడి నైవేద్యానికి ఆయనకి పెట్టకుండా తినను నేను అన్నట్ట. ఈ జనాలకి ఏముందిలేండి, ఆ అర్చకుడి మీద ఢామ్ ఢూమ్ అన్నారు. అప్పుడు ఆయన బాధపడి, కృష్ణ పరంధామ వాసుదేవ ఇది వరకు గిన్నెలో వెన్న పెట్టి నీకు నైవేద్యం పెడితే కట్టెను వేసి బయటకు వచ్చే లోపల మొత్తం వెన్నంతా మాయమయ్యేది, ఈ మధ్యకాలంలో వెన్న తినడం లేదు, వెన్న నైవేద్యంగా పట్టుకొచ్చిన భక్తులు అదేదో నా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు, ఇంతకీ ఏది నిజం అన్నట్ట. అప్పుడు వెంటనే విగ్రహంలో నుంచి చెయ్యి బయటకు వచ్చి అందరూ జనం చూస్తూ ఉండగా, ఆ రోజు ఎవరో వెన్న పట్టుకొచ్చారని చెప్పాగా, ఆ వెన్నగిన్ని దగ్గరికి తీసుకుని ఒక చెయ్యి, మళ్ళీ మీకు అర్థమైందో లేదో, విగ్రహంలోంచి చెయ్యి బయటకు వచ్చింది, వచ్చి నైవేద్యం పెట్టిన వెన్నగిన్ని తీసుకుంది, వాసన చూసి అబ్బే బాగాలేదని కింద పెట్టిందిట. జనాలంతా నిశ్చేష్టులైపోయారు. దాంతో ఆ వెన్న పట్టుకొచ్చిన ఆవిడ తెల్లబోయి, స్వామి నేనేం అపరాధం చేశానంటే అపరాధం నీది కాదు, ఇదివరకు మహారాజు గారి భార్య పెరుగు చిలికి కవ్వంతో వెన్న తీసినంతసేపు శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురా అని కృష్ణనామస్మరణం చేస్తూ వెన్న తీసేది. ఆ భక్తి వల్ల ఆ వెన్న అంత రుచిగా మారిపోయింది. నువ్వు వెన్న తీసావు సందేహం లేకుండా, నువ్వు భక్తురాలివే, కానీ వెన్న తీస్తున్నప్పుడు ఏమే కోడలా ఇంతే కట్నం తెచ్చావు, ఏరా కొడుక ఎంతసేపు కోడలు వెనకాతలు తిరుగుతావు, మమ్మల్ని చూడరా, ఆ కోడలు నాలుగు బాధరా అనేదిట. ఇలా కోడలు కొడుకు ఈ కబుర్లు చెప్పుకుంటూ వెన్న తీస్తే ఇంకా వెన్నలో రుచి ఏముంటుంది? వెన్న రుచితో ఉండాలంటే, రుచి పచ్చి ఉండాలంటే భగవన్ నామపూర్వకంగా వెన్న తీయాలి. అంటే నేను చెప్పేది వెన్న తీసే రోజుల్లో వెన్న తీయటమా, నున్నగా ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూడటమే తప్ప వెన్న తీసేవాడు తగ్గిపోయారు. ఏదో మీలాంటి పుణ్యాత్తులు కొంతమంది తీస్తున్నారు, తీసినా వెన్న మీరు తినడానికే సరిపోవడం లేదు, ఇక నాదాకేం వస్తుంది అంటున్నాడు భగవంతుడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, భగవన్నామ స్మరణ పూర్వకంగా రాజుగారు రాణి భక్తితో పట్టుకొచ్చారు కాబట్టి భగవంతుడు స్వయంగా తిన్నాడు. మనం కూడా అంత భక్తితో ఆ వెన్న తీస్తే తిండు ఆయన. 6 నెలల పాటు రాజుగారు లేకపోతే నైవేద్యాన్ని తినలేదు ఆయన. అలాంటి భక్తుడికి తర్వాత వరం ఇచ్చాడు ఆయన, ఈ భక్తుడు అడుగు పెడితే గుళ్ళోనే ఉంటా, అలాంటి భక్తులు లేకపోతే ఏదో కాసేపు ఉండి గుడి విడిచిపెట్టిపోతాను అన్నాడు ఆయన. నా భక్తుల పాదధూళి పరమ పవిత్రం, అక్కడికి వచ్చిన వాళ్ళకి కోరికలు తీర్చే అపూర్వమైన కల్పవృక్షం భక్తుల పాదధూళి అంటాడు. నారద పురాణంలో మోహిని రుక్మాంగద కథ ఉంటుంది, ఏకాదశి మహిమ, అద్భుతమైన కథ అది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే భగవంతునికి మనం భక్తులం అంటే చాలా ఇష్టం. మన కోసం ఆయన సర్వం త్యాగం చేస్తాడు. ఇంత ఎందుకండి, ఇళ్లలో పనివాడిగా కూడా ఉంటాడండి. అందుకనే భక్తుల పాదధూళి వల్ల పర్వతాలు పవిత్రమవుతాయట. ఆ పర్వతం మీద ఉన్న దేవతల వల్ల భక్తులు పవిత్రులు అవుతారు. కాబట్టి నా కొండ మీద రెండు రూపములతో వెలసి అండగా ఉండి నన్ను ఉద్ధరించు అన్నాడు ఆయన. తథాస్తు. ప్రారంభస్థానం పాదస్థానం దగ్గర వింధ్యాచల నివాసినిగా కొండ పైభాగంలో అష్టభుజాదేవిగా కొలువై ఉంటాను. ఇక్కడికి నిరంతరం భక్తులు వచ్చి నిన్ను నన్ను చూస్తారు, నిన్ను తలుచుకుంటారు, నీ వంకతో నా దర్శనం చేసుకుంటారు, వాళ్ళ కోరికలు తీరుస్తాను. యుగాంతం వరకు నువ్వు సుప్రసిద్ధి పొందుతావు. కాశీ వచ్చిన వాడు తప్పక నీ దర్శనం చేసుకుని వెడితేనే వాడికి కాశీలో సంపూర్ణంగా విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించుగాక. అంటే ఒక్కసారైనా కాశీ వెళ్ళిన వాడు ఒక్కసారైనా వింధ్యాచలానికి వెళ్ళాలంటుండో, వెళ్ళకపోతే కాశీ విశ్వేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించదు అని అమ్మ వరం ఇచ్చింది. అప్పటి నుంచి అమ్మవారు వింధ్యాచల నివాసిని, వింధ్యాదివాసిని అయ్యింది. లోకేషు ప్రథిత వింధ్యవాసినీతి చ సౌనక అని సూతుడు 21వ శ్లోకంలో చెప్పాడు. అమ్మవారు వింధ్య పర్వతానికి వరమిచ్చి అక్కడ వింధ్యాచల నివాసిని అయ్యింది. లోకములలో వింధ్యవాసినిగా, వింధ్య అధివాసినిగా, వింధ్యాచల నివాసినిగా ఆవిడ ప్రసిద్ధికెక్కింది. కాశీ వెళ్ళిన వారు తప్పక ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక్కే ఒక్కసారైనా జీవితంలో దర్శనం చేసుకోవాలి. తరచుగా పెడితే మరీ మంచిది. అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలోనే మళ్ళీ కొండ ఉంటుంది. ఆ కొండలో లోపల గుహలో అమ్మవారు 8 చేతులతో ఉంటుంది. అష్టభుజాదేవిగా ఉంటుంది. ఆ అష్టభుజాదేవిని కూడా చూడాలి ఒకసారైనా. ఆ అష్టభుజాదేవి ఎంత గొప్పదో తెలుసిన అండి. రాముడు అరణ్యవాసం చేసినప్పుడు అష్టభుజాదేవి దగ్గర ఉన్నాడు. తెలుసుగా మీకు, రామాయణంలో రాముడు అన్ని తిరుగుతూ అక్కడ కూడా వచ్చాడని ఉంటుంది కదా. వింధ్యపర్వతం అవన్నీ దాటాడు ఆయన. ఆ వింధ్యపర్వతం మీద కూడా రాముడు దాదాపు ఒక 4-5 నెలల్లో 6 నెలల్లో ఉన్నాడు ఆయన. ఆ కాలంలో ఒకసారి ఏం జరిగింది, వర్షాకాలం వచ్చింది. ఈ పక్కన అష్టభుజాదేవి, అష్టభుజాదేవికి కొద్ది దూరంలోనే అదే కొండ మీద సీతారామ లక్ష్మణులు ఒక కొండ ప్రాంతంలో ఉన్నారు. కుంభవృష్టి కురిసింది ఒకసారి వర్షం. విడిచిపెట్టకుండా 7 రోజులు వర్షం కురిసింది. అసలే అది వర్షాకాలం, పైగా 7 రోజులు వర్షం కురిసింది. దాంతో మురికి నీరు తప్ప ఎక్కడ మంచినీళ్ళు లేకుండా అయిపోయి గంగంత ప్రవాహంతో ఉంది. వరద నీరు కళేబరాలు కొట్టుకుపోతున్నాయి, ఎర్రని నీరుతో ఉంది. కొండ మీద ఎక్కడైనా మంచినీళ్ళు పట్టుకుందామంటే కొండంతా మురికి నీళ్ళు తప్ప ఏమీ లేవు. ఇంతలో రాముడు సీత దగ్గరకు వచ్చాడు. సీత దాహంగా ఉంది. వర్షపు నీరు మురికి నీరు కాకుండా స్వచ్ఛమైన నీరు ఒక చెంబుతో, మట్టి చెంబుతో తెచ్చి నాకు ఇవ్వా అన్నట్టు ఆయన. వాళ్ళ దగ్గర మట్టి పాత్రలు ఉన్నాయిగా, ఒక మట్టి పాత్రతో స్వచ్ఛమైన నీరు నాకు పట్టుకురావా అని అడిగాడు ఆయన. పాపం సీత మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయని చూసింది. ఈ వర్షానికి కొండ మీద అంతా ఒట్టి మురికి నీరు, ఎంత వడగట్టినా ఆ మురికి దిగిపోతుంది కిందకి. భర్త ఏమో మంచినీళ్ళు అడిగాడు. సీతకి రాముడు అంటే ప్రేమ. పతివ్రతలు భర్తకి మంచినీళ్ళు ఇవ్వకుండా ఉండలేరాయే. మంచినీళ్ళు చేసా మీరు కొనుక్కోండి, ఈ వాటర్ బాటిల్ నాదండి అని గడగడ తాగేసేవాడు కాదు ఆవిడ. ఇప్పుడు అక్కడ నీళ్లు లేవు, ఎదురుగుండా నదిలో నీరు అంతకంటే భయంకరంగా ఉంది. అప్పుడు ఆవిడ కొంచెం పక్కకొచ్చి వింధ్యాచల నివాసిని జగన్మాతని భక్తితో ప్రార్థించింది. అక్కడ స్థల పురాణం కథ అన్నమాట అది. ఆ వింధ్యాచల నివాసిని దగ్గర అష్టభుజాదేవి చరిత్ర ఉంటుంది, ఆ చరిత్ర కొనుక్కు చదవండి. సీత భక్తితో అమ్మని ప్రార్థించింది, జగన్మాత నీవు తలుచుకుంటే మంచినీళ్ళకు లోట, నా భర్త కోసం మంచినీళ్ళు ఇయ్యనగానే ఆవిడ సన్నని ఒక సెలయేరు పైన సృష్టించింది. ఆ కొండ దగ్గర వాళ్ళు ఉన్న ఆశ్రమం దగ్గర కొండ మీచి నీరు కిందకి దిగిందిట. అందులో ఎంత కూడా కాలుష్యం లేకుండా శుద్ధ స్ఫటికంలాగా కనబడేటటువంటి నీరు, మంచి నీరు, మురికి లేని నీరు, అమృతం వంటి నీరు వచ్చింది. అప్పుడు అమ్మ ఏమంది, సీత నన్ను భక్తితో ప్రార్థించావు, నీ పేరు మీదుగా ఇది సీతామడి అని పిలువబడుతుంది. ఈ జలం సీతాజలం కలియుగాంతం వరకు ప్రవహిస్తుంది, సన్నగా ఉంటుంది. ఈ నీరు పట్టుకెళ్ళి రాముడికి, ఇది అమృత జలం అన్నది. ఇప్పటికి కూడా అక్కడ సీతామడి అంటారు ఆ నీరుని. సీతాదేవి అక్కడ స్నానం చేసింది, నీళ్లు పట్టుకొచ్చేది, ఆ నీళ్లు రాముడికి ఇచ్చేది. రాముడు అందులో సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చేవాడు. ఈ వర్షాకాలంలో మురికి నీళ్ళలోకి వెళ్లకుండా ఆ నీరు ఆవిడ మట్టి పాత్రతో రాముడికి ఇచ్చింది. రాముడి ఆ నీళ్లు తాగి, ఆహా సీత అమృతం వంటి నీరు తెచ్చావు, ఈ వర్షాకాలంలో ఈ మురికి నీళ్ల కాలంలో ఇటువంటి స్వచ్ఛమైన అమృతం వంటి జలం ఎలా దొరికింది అంటే అంతా జగదంబా కటాక్షం అండి అందుట. ఇప్పుడు రాముడు తినగా ఉండొచ్చుగా మళ్ళీని, మళ్ళీ ఆవిడ పరీక్షించడానికి మంచినీరు తాగాక ఒకటే ఆకలిస్తుంది. ఈ పూట ఎందుకో కందమూలాలు కాకుండా కొంచెం మంచి పాయసాన్నం వంటి అన్నం తినాలనిపిస్తుంది, రుచి కలిగిన ఆహార పదార్థం కూడా తెచ్చిపెట్టవా సీత అన్నట్టు. కొండ మీద వాళ్ళు ఉన్నారు, ఓ పక్కన వర్షం పడుతుంది, ఓ పండు కూడా లేదు అక్కడ. ఎలా మళ్ళీ ఆవిడ అష్టభుజాదేవి దగ్గరికి వచ్చి అష్టభుజని అన్నపూర్ణి సదాపూర్ణి అంటూ భక్తితో ప్రార్థించిందిట. వే అంటేనే అష్టభుజాదేవి రకరకాల పిండి వంటలతో ద్రాక్షాపానకం, నారికేళాలు, రంభాఫలాలు, గోక్షీరాలు, మండెగలు, కృన్నెయ్యి, పప్పు అక్షయంగా ఇచ్చేసింది అనమాట. రకరకాల పిండి వంటలతో సప్త అన్నములు ఇచ్చిందిట, 7 రకాల అన్నములు. హరిద్రాన్నం, గుడాన్నం, దధ్యన్నం, స్నిగ్ధౌదనం, ఇటువంటి ఆహార పదార్థాలన్నీ ఇచ్చింది. వీటితో పాటు వ్యంజనములు, ఈ పచ్చళ్ళు, పులుసులు, అందులో మళ్ళీ ఒడియాలట, అప్పడాలట, అవి చల్లమిరపకాయలు, అవి కూడా నేతిలో వేయించుకుంటే ఎంత బాగుంటాయో పులుసులో నచ్చుకుంటే, ఇవన్నీ వచ్చి పడ్డాయట. రాముడికి పిండి వంటలతో భోజనం పెట్టింది ఆ తల్లి. ఆ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు గుహలోకి దూరి వెళ్ళాలి. లావుపాటివాడు దూరగలడు, సామాన్యుడు దూరగలడు. అటువంటి సన్నని రంధ్రం ఉండేది ఆ రోజుల్లో. అటువంటి రంధ్రం గుండా ఉన్న ఆ కొండ గుహలో ఉన్న తల్లి అష్టభుజాదేవి. ఆ తల్లిని జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకుని భక్తితో ప్రార్థిస్తే అటువంటి వాడికి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా భక్తికి లోటుండదు, ముక్తికి లోటుండదు, ముక్తి ముక్తి ప్రదాయిని అని ఆ తల్లికి పేరు. ఇప్పుడు వింధ్యాచలం కోరిక తీరింది. ఎప్పుడు ఇదివరకైతే అప్రతిష్టతో ఉన్నాడు ఆయన, ఇప్పుడు అమ్మ వచ్చి వెలిసింది. అందుకని అందరూ పోదాం రండి వింధ్యపర్వతానికి, వింధ్యాచల నివాసిని చూద్దాం అన్నారు. లలితా సహస్రనామంలో కూడా చెరిపోయాడు కదా ఆయన, మరి వింధ్యాచల నివాసిని అంటున్నామా? పెర్మనెంట్గా ఆయన పేరు శాశ్వతంగా పుస్తకంలోకి ఎక్కింది, పురాణాల్లోకి ఎక్కింది. దేవీ భాగవతంలో ఉంది, స్కాంద పురాణంలో ఉంది, ఇంచుమించుగా పురాణాల్లో లేకుండా ఉండదు కదా. ఇప్పుడు ఇందులో కూడా 10వ స్కందంలో వింధ్యవాసిని ఎన్నిసార్లు చెప్పారు మరి ఆ మాట. ఆ రకంగా అమ్మవారి పేరు వంకతో వింధ్యపర్వతం కూడా ప్రసిద్ధికి ఎక్కాడు. చాలా కాలం క్రితం చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళగానే వచ్చిన వాళ్ళంతా ఇలా దండం పెట్టేవారు నాకు. ఇదేంట్రా నేను కుర్రాడిని, నా వయసు చూస్తే 5 ఏళ్ళు 6 ఏళ్ళు, అందరూ నాకు దండం పెడుతున్నారు అనుకుని నేను కూడా సిగ్గుపడి దండం పెట్టేవాడిని. అప్పటికే నాకు దండం అంటే ఏమిటో తెలుసులేండి. అందుకని ఇలా వచ్చిన వాళ్ళల్లో దండం పెడుతున్నారు ఏమిటో అనుకునేవాడిని. ఓ రోజున ఒకరిని పిలిచి, ఎందుకురా రాగానే నాకు దండం పెడుతున్నారంటే, నీ మొహానికి నీకు దండం ఎందుకు పెడతా ఉన్నారు వాళ్ళు, మరి రాగానే ఇలా దండం పెడుతున్నారు కదా అంటే, నువ్వు కూర్చున్న సీటు వెనకాల చూడన్నారు. నా సీటు వెనకాల సరస్వతీదేవి ఫోటో ఉంది. అందుకని అందరూ ఏం చేసేవారు అనమాట, నేను సరిగ్గా కూర్చున్నాను, కూర్చున్న వెనకాల ఏమైందంటే బెంచీకి ఎవడో చక్కగా సరస్వతిని అంటించాడు. అందరూ రాగానే సరస్వతి భక్తి కదా. ఆ రోజుల్లో గుళ్ళోకి వెళ్ళినా లేకపోతే ఎక్కువ తోటికి వెళ్ళినా దండం పెట్టేవారు. ఇప్పుడు పిల్లలకి మళ్ళీ దండాలు పెట్టడం తీసేయటం కాదు, కానీ ఆ రోజుల్లో ఖచ్చితంగా దేవుడు కనబడితే నమస్కరించేవారు. ఈ సరస్వతికి దండం పెడితే నాకేం తెలుస్తుంది, వినండి, ఆహా చలపతిరావు గారు కొడుకునే దండం పెడుతున్నారేమో అనుకునేవాడు నేను. ఆయనకి దండం పెడతారు కానీ నాకెందుకు పెడతారు? కాబట్టి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ దండం పెడతారంటే వెనకాతలు ఉన్న సరస్వతికి, నాకు కాదు, నా మొహానికి ఎవడు దండం పెట్టడం, పెట్టేదల్లా ఆ జగన్మాత యొక్క ముఖానికి అన్నమాట. తల్లి ఉంటే ఎవరికైనా విలువ. అమాయకులు తెలియక అది తమ ఘనత అనుకుంటారు. అందుకే వింధ్యపర్వతం చాలా తెలివైన పని చేశాడు. తనకి కీర్తి కావాలంటే వ్యక్తిగతంగా తను కీర్తి పొందలేడు, అమ్మ వచ్చి కూర్చుంటే కీర్తి వస్తుంది. ఈ విధంగా కలియుగ అంతవరకు తన పేరు కూడా ప్రసిద్ధికి ఎక్కుతుంది అనుకున్నాడు. ఆయన అనుకున్నది సాధించాడు. దీనివల్ల ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వింధ్యపర్వతం ఉన్నత పర్వతం, గొప్ప పర్వతం, అంతటి అమ్మవారు నిరంతరం ఆయన కొండ మీద ఉంటుంది అని పొగడ్డం మొదలుపెట్టారు. మొత్తం మీద ఆయన సాధించాడు, అనుకున్న పేరు పొందాడు. ఇదివరకు ఈర్ష్యతో పొందలేనిది ఇప్పుడు గురు కటాక్షంతో, భక్తితో పొందాడు. కాబట్టి భక్తితో గురువు అనుగ్రహం ఉంటే పోయిన కీర్తికి 1000 రెట్లు సాధించవచ్చు అని సూత్రుడు ఇక్కడ నుంచి చెప్పాడు. ఏతచ్చరిత్రం పరమం శత్రునాశనముత్తమం అగస్త్య వింధ్యనగయో ఆఖ్యానం పాపనాశనం. ఇది పరమ పవిత్ర చరిత్ర. ఈ చరిత్ర శ్రద్ధతో విన్నవాడి శత్రువులు తొలగిపోతారు. ప్రతి వ్యక్తికి శత్రువులు ఉంటారు, శత్రువులు లేనివాడు ఎవ్వడూ ఉండడు. ఏదో రకంగా మన వెనకాతలు మనకి శత్రువులు ఉంటారు. అందులో డబ్బు కానీ కీర్తి కానీ వస్తున్నప్పుడు ఇంకా ఉంటారండి. పదవి, ధనము, కీర్తి ఇవి వచ్చేవాడికి అంతకంతకీ శత్రువులు పెరిగిపోతారట. కారణం, వాడికి ఎందుకు రావాలి ఆ పేరు? ఏ వాడిని అందరూ ఎందుకు పొగడాలి? వాడికే ఎందుకు దండం పెట్టాలి? వాడికే డబ్బు ఎందుకు రావాలి? మనకెందుకు రాకూడదని ఒక లోభం ప్రతి వ్యక్తికి ఉంటుంది. పైకి చెప్పకపోయినా పైకి అలా సంతోషంగా కబుర్లు చెబుతారట. ఆ మహానుభావుడికి పేరు వచ్చిందని పక్కెళ్ళాక, ఏ నాకు మొత్తం రెండు మొక్కలు రావా, నాకెందుకు జనం రారు, నాకెందుకు ఈ స్థానం అవ్వడం లేదు అని కొంత లోపల పీకులాటు ఉంటుంది. అందువల్ల శత్రువులు గొప్పవాడికి ఉంటారు, సామాన్యుడికి ఉంటారు. ఈ లౌకిక శత్రువులే కాదు, మన శరీరంలో కొన్ని భయంకర శత్రువులు ఉన్నాయి. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే ఆరు భయంకర శత్రువులు ప్రతి వాడికి లోపల ఉంటాయి. కోరిక లేనివాడు ఎవడు? కామం అంటే కోరిక, ఏదో కోరిక లేకుండా ఎవరూ ఉండరు. కాకపోతే కొందరికి పెద్ద కోరికలు, కొందరికి చిన్న కోరికలు. ఈ కోరికే మొదటి శత్రువు. నాకు కోరిక లేదండి అన్నాడంటే వాడికి పెద్ద దొంగ, వాడికి పెద్ద కోరిక ఉందని అర్థం. ఇంక రెండవది క్రోధం. కోరిక ఎప్పుడైతే ఉంటుందో, కోరిక తీరనప్పుడు అది క్రోధంగా మారుతుంది. క్రోధమునకు మూల కారణం కామం, అందుకే దాన్ని ముందు చెప్పారు. మనిషికి ఎప్పుడు కోపం వస్తుందండి? అన్నం పెట్టన్నాడు, అన్నం పెట్టలేదు ఆవిడ, అంటే వీడికి అన్నం తినాలనే కోరిక తీరలేదు, దాంతో ఒళ్ళు మండిపోయి నీ మొహం అని తిట్టేస్తాడు. వాడు ఏదో కారు కోరాడు, కారు ఇవ్వలేదు, కోపం వస్తుంది. ఈ విధముగా కామం అనే శత్రువుని అదుపులో పెట్టక రెండవ శత్రువుని క్రోధాన్ని పొందుతాం. ఆ తర్వాత రెండవది ఏంటనమాట, మూడవది లోభం. క్రోధం వల్ల మనిషి శరీరం అస్తవ్యస్తమవుతుంది, మనస్సు అదుపులో ఉండదు. అప్పుడు ఏమవుతుంది? లోభం పుడుతుంది. ఇన్ని కబుర్లు చెబుతావా, అలా 10 రూపాయలు ఇవ్వగానే అని రహస్యంగా జేబులో పెట్టేసుకుంటాడు. నాకేం కోరిక లేవండి, ఈ మధ్య నాకు వైరాగ్యం ఉందండి అంటాడు. మళ్ళీ 100 కనబడితే వీడు బొంద మర్చిపోతాడు. ఈ 100 మర్చిపోమని ఎడమని చూద్దాను నేను. అయ్యో బాబా, ఏడాది పాటు మనకు నిద్ర పడుతుందా? 25 రూపాయలు పోయాయంటే 25 రూపాయలు పోయాయి. నేను అలాంటి వాళ్ళని చూశా. ఒక ఆయన బస్సు ఎక్కి పోయింది పోయింది ఏడ్చాడు. జనం అంతా కంగారు పడ్డారు. నాకు పోయింది ఈ బస్సు కలడానికి వీల్లేదంటే చివరికి కండక్టర్ ఏం పోయిందంటే 10 పైసలు పోయిందన్నాడు. అంటే మా చిన్నప్పుడు 10 పైసలు విలువలండి. అప్పట్లో 10 పైసలకు హాఫ్ టికెట్ వచ్చేది ఉండి వరకు. అందుకని 10 పైసలు పోయిందని ఏడుస్తుంటే, ఏమయ్యా 10 పైసలకి ఎంత వరి ఏడుస్తావు, అది పెద్ద డబ్బు కాదు కదా, అంటే మీకేం తెలుసండి 10 పైసలు అంటే అట్లా అన్నట్ట. సరే, ఇంతలో పాప కుర్రాడు అక్కడ, ఆ కుర్రాడికి వాళ్ళ అమ్మో నాన్నో 10 పైసలు ఇచ్చారు కొనుక్కోమనేదో. వాడు అన్నాడు, అంకుల్ అంకుల్ ఏడవకండి, నా 10 పైసలు ఇస్తాను అన్నట్ట అని ఆ 10 పైసలు ఇచ్చాడు. నేను చూస్తూ ఉండగానే ఆ 10 పైసలు చూడగానే ఆమ బాబోయని మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు. ఇదేమిటయ్యా, సిగ్గు లేకుండా ఏడుస్తావు, 10 పైసలు పోయిందని ఏడుస్తూ అంటే ప్రాణం పోయిందేమో అనుకున్నాం మేము, ప్రాణం పోయినట్టు ఏడ్చావు. సరే, ఆ కుర్రాడు తన దగ్గర 10 పైసలు ఇచ్చాడు కదా, మళ్ళీ ఏడుస్తున్నావు ఏమిటంటే, ఆ 10 పైసలు పోకుండా ఉంటే ఆ 10 NP ఈ 10 NP 20 NP అయ్యేవు కదా అని ఏడ్చాడు. భీమవరం వెళ్ళేదాకా ఇక మనుషులు పోతే కూడా అలా ఏడవరండి, అలా ఏడ్చాడండి. అది లోభం అంటే. కాబట్టి పై నోటితో వైరాగ్యం అనడం కాదు, డబ్బు పోయినప్పుడు నాది కాదు అది భగవంతుడు పట్టుకుపోయాడు అనండి చూద్దాం. ఒకసారి వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆడవాళ్ళ దగ్గర గాజులు, మగవాళ్ళ దగ్గర ఉంగరాలు, నవరత్నాలు ఉంగరాలు కూడా పట్టుకుపోయాక దాని గురించి మీరు తలుచుకోకుండా ఉన్నారంటే మీరు గ్యారంటీగా లోభం లేనట్టే. నేను ఎప్పుడో ఒకప్పుడు పరీక్షిస్తాను, ఎవరిని పరీక్షిస్తాను ఇప్పుడు చెప్పను కానీ. కాబట్టి కామం, క్రోధం, మూడవది లోభం. వస్తు వ్యామోహం లేకుండా ఉండదు, పిసిరుగొట్టుతనం లేకుండా ఉండదు. తర్వాత ఉండేది శత్రువు మోహం. నా ఇల్లాలు, నా ఇల్లు, కొడుకు, కూతురు, ఇవన్నిటి మీద ఉండేటటువంటి ప్రేమ, మించిన ప్రేమ మోహం అని పిలువబడుతుంది అన్నమాట. ఇదొక విచిత్రమైన శత్రువు. ఆపై మదం. నేను గొప్పవాణ్ణి, నాకు డబ్బుంది లేక విద్య ఉంది, పదవి ఉంది, ఈ విధమైన అహంకారం కొందరికి ఉంటుంది. ఇది మదం అని పిలువబడుతుంది. తనకున్న వస్తువులకి విర్రవేగడం. ఆఖరి శత్రువు మాత్సర్యం. ఇతరుల యొక్క ఉన్నతిని చూచి, ఇతరులను చూచి సహించలేకపోవుట. మన ఇంట్లో కరెంటు పోయిందంటే టక్కన పక్కింట్లోకి వస్తాం అనమాట. ఓయ్ పర్వాలేదండి, ఓయ్ వాడింట్లో కూడా కరెంటు పోయింది, వాడింట్లో పోకుండా మన ఇంట్లో పోయిందా? అమ్మ బాబాయ్ కాబట్టి మనం నిద్రపడితేనే ఏంటండి, వాళ్ళింట్లో పోలేదండి బాబు, మా ఇంట్లో పోయిందండి బాబాయ్. పిన్ని గారు మీ ఇంట్లో టీవీ వస్తుందా? మా ఇంట్లో పోయిందండి అంటాం. అంటే పక్కవాడు కూడా పోతేనే మనకు ఆనందం. మన ఇంట్లో పోయిందనికంటే వాడి దగ్గర పోకపోతే ఎక్కువ బాధ. ఇతరుల యొక్క అభివృద్ధికి పొందే ఈ బాధ మాత్సర్యం. ఈ 6 శత్రువులు అంతఃశత్రువులు. ఈ చరిత్ర భక్తితో వింటే ఇటు భౌతిక శత్రువులు, అంతఃశత్రువులు మొత్తం నశిస్తారట. అందుకని పరమం శత్రునాశనం ఉత్తమం. ఈ ఉత్తమ చరిత్ర శత్రువులను తొలగిస్తుంది. తర్వాతదేమిటి? పాపనాశనం. చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. చేసిన పాపాలు అంత తేలిగ్గా పోవు కానీ దీనివల్ల చాలా వరకు పోతాయి. రాజ్ఞాం విజయదం తచ్చ ద్విజానాం జ్ఞానవర్ధనం వైశ్యానాం ధాన్యదన్నదం సర్వేషాం సుఖదం తథా ధర్మార్థి ధర్మమాప్నోతి ధనార్థి ధనమాప్నుయాత్ కామాన్ అవాప్నుయాత్ కామీ భక్త్యా చాస్య సకృత్స్రవాత్. మహారాజులు అంటే ఏ పోటీలు చేసేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు రాజులు అంటే అర్థం పదవిలో ఉన్నవాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు శ్రద్ధగా పదవి కావాలని వింటే పదవులు వస్తాయి. అంతేకాని మనుషులు చుట్టూ తిరిగి మీకు ఓటుకి 2000 నోట్లు ఇస్తాం అన్నంత మాత్రం చేత వాళ్ళు 2000 పుచ్చుకుంటారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఇక్కడ పుచ్చుకుంటారు అక్కడ పుచ్చుకుంటారు, ఈ ఎవడికి వేస్తాడో తెలియదు. అదే అమ్మ చరిత్ర భక్తితో వింటే ఈ కథని గ్యారంటీగా వాళ్ళకి విజయం వస్తుందిట. ఇక జ్ఞానం అంతకంతకీ పెంచుతుంది. వ్యాపారం చేసేవాళ్ళు శ్రద్ధగా వింటే ధనధాన్యాలు అభివృద్ధి పొందుతాయి. అది ఇదేని కాకుండా అన్ని రంగాల వాళ్ళకి సుఖమిచ్చేటటువంటి కథ ఇది. ధర్మం కావాలనుకుని ఉన్నవాడికి ధర్మం పెరుగుతుంది, ధనం కావాలనుకుని ఉన్నవాడికి ధనం పెరుగుతుంది, కోరికలతోటి నాకు ఈ కోరిక ఉన్నది ఇది తీరవలేను అనుకుని ఉన్నవాడికి కోరికలు తీరుతాయి. నేను గురువుగారితో కాశీ వెళ్ళిపోయి మోక్షం పొందాలనుకుంటున్నానండి, ఈ జన్మలోనో రాబోయే జన్మలోనో అనుకున్న వాడికి ఆ కోరిక కూడా తీరుతుందని చెప్పారు. సమస్తము తీరుతాయి. అటువంటి వింధ్యాచల నివాసిని ఏవం స్వయంభువమనుహు దేవీం ఆరాధ్య భక్తిత. ఇంత గొడవ ఎందుకు వచ్చిందంటే మనువులలో మొదటివాడు స్వయంభువుడు ఈ అమ్మని పూజించాడు, అమ్మ ఆయనకి ప్రత్యక్షమైంది మాయమైంది అని చెప్పారే. ఆ అమ్మ వింధ్యాచల నివాసిని, వింధ్యపర్వతం యొక్క గర్వం అడిగిన తర్వాత అతని కోరిక మీద వెలిసిన తల్లి. ఆ తల్లిని ఆనాడు స్వయంభువమను ఆరాధించాడు. ఆ తర్వాత సావర్ణి మనువు కూడా పూజించాడు. మొత్తం మనువులు 14 మంది చేత పూజలు అందుకున్న వింధ్యాచల నివాసిని పరమ మహిమ కలిగినటువంటి తల్లి. దీనివల్ల అది ఇది అనడానికి వీల్లేదు, కానీ మానవ జీవితంలో ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడల్లా ఇది వింటే ఎక్కువ సుఖం ఇస్తుందట, మానసిక శాంతి ఇస్తుందండి. అన్నిటికంటే మానసిక శాంతి గొప్పధనం. శాంతిని మించిన ధనం మరొకటి లేదు. ఎన్నున్నా సరే సంతోషం సుఖం శాంతి ఉండాలి. మనశ్శాంతి లేకపోతే ఇక మనిషికి ఎంత డబ్బు ఉంటే ఉపయోగం ఉంది? ఏమొచ్చినా ఆనందం చెందకపోతే సంతోషం లేకపోతే జీవితం ఏమున్నది? అందుకనే జబ్బు ఆవై సంతోషధన్ను సబ్బుధన్ను ధూళి సమానం అంటాడు. సంతోషం అనే ఒక్క డబ్బు వస్తే ఇంకా తక్కిన ధనమంతా మట్టితో సమానం, ధూళితో సమానం. సంతోషం లేకపోతే ఈ డబ్బెంతన అది ధూళే. కాబట్టి సంతోషము సౌమ్యత్వము ఆనందము బ్రహ్మానందము వింధ్యాచల నివాసిని యొక్క కథ విన్నవాడు పొంది తీరుతాడు అని 26వ శ్లోకంలో చెప్పారు. ఈ విధంగా మనం వింధ్యాచల నివాసుల గురించి చెప్పుకున్నాం. ఇంకా అపూర్వమైనది అరుణ రాక్షస వధ భ్రమరాంబాదేవి. భ్రమరాంబాదేవి చరిత్ర రేపు వస్తుంది. విభూతి మహిమ, రుద్రాక్షల మహిమ, ఎటువంటి కథలు ఇవన్నీ ఇంకొక 4 రోజుల పాటు మాత్రమే మిగిలింది మనకి. ఈ 4 రోజులు శ్రద్ధగా 6:20 వచ్చి వినండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.